Times of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
హలో, నమస్తే. నేను మీ డాక్టర్ రాయపిద్ది వివేకానంద్, మీ హ్యాపీనెస్ కోచ్. మైండ్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమానికి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఒక సుదీర్ఘ విరామ అనంతరం మనం అందరం కూడా మళ్ళీ కలుస్తున్నాం. సో నేను ఈ విరామం సమయంలో నా వ్యక్తిగత పనుల మీద ఏకాగ్రత చూపడంతో పాటు మీ శ్రోతలందరి కోసం, మన మై అండ్ మీడియా శ్రోతలందరి కోసం బోలెడు బోలెడు కబుర్లు, కథలు, ఇన్స్పిరేషనల్ స్ఫూర్తిదాయకమైన కథలు సిద్ధం చేసుకున్నానండి. సో ఈ వారం నుంచి మనం క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం భారతీయ కాలమాన ప్రకారం సాయంత్రం సరిగ్గా 4:30 నుంచి 5:30 వరకు, అంటే 60 నిమిషాల పాటు స్ఫూర్తిదాయకమైన గాథలు, కథలు, మోటివేషనల్ స్పీచెస్, ఇన్స్పిరేషనల్ లెక్చర్స్, అనేక విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా లైన్లో ఉండొచ్చు, ఫోన్ చేయొచ్చు, మీ సందేహాలు అదేవిధంగా మీ యొక్క అనుభవాలు మీరు షేర్ చేసుకుంటారు కదూ. మనం ఇవాల్టి కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు ఇవాల్టి ప్రత్యేకత మీకు తెలుసు కదా, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ఈ దీపావళి చీకట్లను పారద్రోలి మన జీవితాలని వెలుగులతో నింపాలి అని ఆశిద్దాం. సో ప్రపంచాన్ని అనేక రకాలైన ఇబ్బందులు, వ్యాధులు చుట్టుముట్టాయి. ఇది ఒక విధమైన ఛాలెంజింగ్ పరిస్థితి నెలకొని ఉంది ప్రస్తుతం ప్రపంచంలో. కానీ మనం అందరం గుండె ధైర్యం కోల్పోకుండా అజ్ఞానాన్ని, అవిద్యను, భయాన్ని, నిరాశని, నిస్పృహని అన్నిటినీ పారద్రోలుతూ మనం దివ్యలు వెలిగిద్దాం, పటాసులు కాల్దాం, ఈ దీపావళిని దివ్య దీపావళిని చేసుకుందాం, మనం అన్ని విధాల మన జీవితాల్లో వెలుగుల్ని నింపుకుందాం. మీ అందరికీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం మీ అందరి సొంతం కావాలి ఈ దీపావళి నాడు. ఈ శుభాకాంక్షలతో మనం ఇవాల్టి కార్యక్రమం ప్రారంభిద్దామండి. ఇటీవల ఒక మిత్రుడు నన్ను కలిశాడు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే తత్వం ఆ మిత్రుడిది. అతను అవాళ కొద్దిగా డల్గా ఉన్నాడనమాట. నాకు మొదటి అతన్ని చూడగానే అర్థమైంది, అతడు తన సహజ సిద్ధమైన ధోరణిలో కాకుండా ఒక విధమైన నిస్పృహతో, ఒక విధమైన నిరాశతో ఉన్నాడు. నేను మాటల్లో మాటగా అడిగాను, ఏంటి నీ సహజమైన ధోరణిని విడిచిపెట్టి నువ్వు ఒక విధమైన నిరాశలో ఉన్నవే, ఏంటి కారణం అని అడిగాను. అతడు నిట్టూర్చి ఒక విధమైన నిరాశతో కూడిన చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు, మనుషుల్ని నమ్మకూడదు బ్రదర్ అన్నాడు. అయ్యో బాబోయ్, అదేంటి అంత పెద్ద మాట అనేసావు అని అన్నాను నేను. అతను తన సంభాషణని కొనసాగించడానికి ముందు అది ఉపోద్ఘాతంగా భావించి నేను వింటూ ఉండిపోయాను. అతను తిరిగి చెప్పటం ప్రారంభించాడు, నీకు తెలుసు కదా నేను 4 సహాయపడడంలో ఒక విధమైన ఆనందాన్ని పొందుతాను. ఇలాగే ఇటీవల ఒక మిత్రుడికి నేను సహాయం చేశాను, కానీ ఆ మిత్రుడు నా నుంచి ముఖం చాటేస్తున్నాడు. అతడి నుంచి ప్రతిఫలం అయితే నేను ఏది ఆశించలేదు, కానీ అతడు నన్ను కలవటం మానేశాడు, నా పట్ల స్నేహపూర్వకంగా ఉండటం కూడా మానేశాడు. మనం ఎవరికైతే మంచి చేస్తామో వాళ్ళ నుంచి మనం తిరిగి మంచిని ఆశించటం, వాళ్ళ నుంచి తిరిగి స్నేహాన్ని ఆశించటం అంత అత్యాశ అంటావా? సో 4 మంచి చేయాలి అనే భావన క్రమంగా నాలో తొలగిపోతుంది అని చెప్పాడు ఆ మిత్రుడు. వాస్తవానికి అతని కోణంలో మనం ఆలోచించి చూస్తే చాలా పెద్ద సమస్య ఇది. ఇది నా మిత్రుడి విషయంలో ఒకటే కాదు, నేను లెక్చర్స్ ఇచ్చే సందర్భంలో చాలామంది స్టూడెంట్స్ వద్ద నుంచి కూడా ఇలాంటి అభిప్రాయాల్ని నేను వింటూ ఉంటాను. మంచికి స్థానం లేదండి, మనం మంచి చేసిన వాళ్ళు మనకి మంచి చేయరండి, మనం నలుగురికి మంచి చేయటం వృధా అండి, ఇలాంటి మాటలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. బహుశా మీరు కూడా ఇలాంటి మాటలు వినే ఉంటారు. మంచి చేయటం అనేది వృధా, అవునా? నేను మీకు ఒక చిన్న గేమ్ ప్రస్తావన చేస్తాను ఇప్పుడు. ఈ గేమ్ ఎలాగా అంటే, సాధారణంగా ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు, కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇచ్చే సందర్భంలో నేను ఎంప్లాయీస్తో ఈ గేమ్ టీమ్ బిల్డింగ్లో భాగంగా చేయిస్తూ ఉంటానన్నమాట. ఆ గేమ్లో ఒక సారాంశం ఉంది. ఈ మంచితనం, నలుగురికి మంచి చేయటం అనేది మంచిదా, నలుగురికి మంచి చేయటం అనేది ఆపాలా, నలుగురికి మంచి చేయటాన్ని కొనసాగించాలా అనే అంశాన్ని మీరే ఈ గేమ్ తర్వాత తెలుసుకుంటారు అని ప్రారంభ వాక్యాలుగా చెప్పి ఈ గేమ్ని ప్రారంభిస్తాను అన్నమాట. సో అదే విషయాన్ని మా ఫ్రెండ్ కూడా చెప్పాను. నేను ఇప్పుడు ఒక గేమ్ గురించి చెప్తాను. ఈ గేమ్ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ గేమ్ తర్వాత అంటే ఈ ఆట, రోల్ ప్లే లేదా గేమ్ ఏదన్నా పిలుచుకోవచ్చు దాన్ని, దాని తర్వాత నీలో కలిగే ఆలోచనలు నాకు చెప్పు అని అడిగాను మా మిత్రుని. ఇదే అంశం మీద ఇటీవల ఒక టీవీ ఛానల్లో కూడా నేను ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది. సో మా మిత్రుడు కూడా ఆసక్తిగా, చెప్పు, నీ పనే అదే కదా, నేను ఏదన్నా చెప్పు, నువ్వు దానికి సందర్భంగా ఒక కథ ఏదో జోడిస్తావు, మా అభిప్రాయం తప్పు అని మా చేతనే అనిపిస్తావు అని నవ్వుతూ నా కథ వినటానికి సిద్ధమైపోయాడు. నేను ఆ గేమ్ గురించి చెప్పటం ప్రారంభించాను. చెప్పాను కదా కార్పొరేట్ కంపెనీస్లో ఈ గేమ్ నేను ఆడిస్తూ ఉంటానని. దీనికి ముందుగా ఏం చేస్తానంటే, ఓ 20 మంది ఉన్నారనుకుందాం. ఆ 20 మందిని ఒక వృత్తాకారంలో నిలబడమని చెప్తాం. అందరూ కూడా సర్కిల్, ఒక పెద్ద వృత్తంలో, వృత్తాకారంలో నిలబడతారనమాట. ఆ నిలబడ్డ తర్వాత వాళ్ళలో ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని చేతికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాం. గిఫ్ట్ బాక్స్ అంటే మనము ఈ ఏదన్నా పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ ఇస్తాం కదా, అలాగనమాట. ఒక చిన్న బాక్స్, దానికి గిఫ్ట్ ర్యాపర్ చుట్టి ఒక రిబ్బన్ కూడా పైన కట్టివేసి ఉంటుందన్నమాట. ఒక చక్కటి గిఫ్ట్ మనం ఆ మొదట ఒక వ్యక్తికి ఇవ్వగానే అతడు తనకి ఏదో గిఫ్ట్ వచ్చిందని సంబరపడతాడు. ఇది నీదే బాబు, కంగారు పడకు, కాకపోతే ఈ గిఫ్ట్ని నువ్వు నీ కుడి పక్కన ఉన్న వ్యక్తికి ఇవ్వు అని చెప్తామన్నమాట. సో అతడు ఆ గిఫ్ట్ బాక్స్ని తన పక్కన ఉన్న వ్యక్తిని, అంటే కుడి పక్కన ఉండే వ్యక్తికి ఇస్తాడు. వాళ్ళందరూ ఏ షేప్లో నిలబడ్డారు అని చెప్పుకున్నాం, అందరూ కూడా వృత్తాకారంలో నిలబడ్డారు కదా. సో మొదటి వ్యక్తికి, అతని చేతికి ఒక గిఫ్ట్ ఇచ్చాము, గిఫ్ట్ బాక్స్, అది గిఫ్ట్ ర్యాపర్తో బాగా ఆకర్షణీయంగా కట్టివేయబడి ఉంది, దాని మీద చక్కగా ఒక రిబ్బన్ కూడా కట్టబడి ఉంది. ఆ చక్కటి గిఫ్ట్ బాక్స్ని మొదటి వ్యక్తికి ఇచ్చాము, ఆ వ్యక్తిని అతను తన పక్కన ఉన్న వ్యక్తికి ఇవ్వాలి, కుడి పక్కన ఉన్న వ్యక్తికి. ఇక్కడ ఒక కండిషన్ అండి, అతడు ఎవరికైతే ఇస్తాడో ఆ గిఫ్ట్ బాక్స్ని, అతని వంకనే చూస్తూ ఉండాలి. అంటే టోటల్గా అతని పక్కకు తిరిగేసి అతను అతని వంకనే చూస్తూ ఉండాలి. మనం మైక్లో ప్రకటన ఇస్తూ ఉంటాం. ఈ రెండవ వ్యక్తి ఎవరైతే ఆ గిఫ్ట్ బాక్స్ని అందుకున్నాడో, అతను ఇదే ప్రకారం తన పక్కన ఉన్న, తన కుడి పక్కన ఉన్న వ్యక్తికే ఇవ్వాలి. సో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తికి ఇచ్చాడు, కుడి పక్కన ఉన్న వ్యక్తికి. అదేవిధంగా రెండవ వ్యక్తి కూడా తన కుడి పక్కన ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. ఈ విధంగా ఆ గిఫ్ట్ బాక్స్ ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి నుంచి ఇంకొకరికి ఆ విధంగా పాస్ ఆన్ అవుతూ వస్తుందన్నమాట. ఇక్కడ ఒక కండిషన్ ఏం చెప్పుకున్నామండి, ఎవరైతే గిఫ్ట్ బాక్స్ పక్కన వ్యక్తికి ఇచ్చారో టోటల్గా అతని వంక తిరిగిపోవాలి, అతని వంక ఉండాలి. ఇక అటు ఇటు ఎక్కడ చూసే పని లేదు, తన ఏకాగ్రత మొత్తము ఎవరి చేతికైతే తాను గిఫ్ట్ బాక్స్ ఇచ్చేశాడో అతని వంక మాత్రమే చూస్తూ ఉండాలి. ఇది రెండవ కండిషన్. మొదటి కండిషన్, తన కుడి పక్కన ఉన్న వ్యక్తికి ఇవ్వాలి, రెండవ కండిషన్ ఆ ఎవరికైతే ఇచ్చామో అతని వంకనే చూస్తూ ఉండాలి, ఇక కుడి ఎడమ ఎటుపక్క చూస్తూ ఉండకూడదు, ఇక అతని వంకనే చూస్తూ ఉండాలి. సో మొదటి వ్యక్తి ఆ పక్క అతని పక్కకు తిరిగిపోయాడు, రెండవ వ్యక్తి కూడా తన పక్కన ఉన్న వ్యక్తికి ఇచ్చిన తర్వాత అతని పక్క తిరిగిపోయాడు. అంటే ఇప్పుడు ఇంచుమించు మొదటి అతను రెండవ అతన్ని వీపు వెనక నిలబడ్డాడు, అదేవిధంగా రెండవ అతను మూడవ వ్యక్తికి వీపు వెనక నిలబడ్డాడు. ఇలా ప్రతి ఒక్కరూ అలా తిరిగి నిలబడ్డారనమాట. సో గిఫ్ట్ బాక్స్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉందండి, ఒకటో వ్యక్తి నుంచి రెండో వ్యక్తికి, రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తికి, మూడో వ్యక్తి నుంచి నాలుగో వ్యక్తికి, ఈ విధంగా వెళుతూనే ఉంది. మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం, 20 మంది ఉన్నారు ఈ వృత్తంలో. ఇది ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి తిరిగి 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 మళ్ళా అంత వృత్తాకారంలోనే ఉన్నారు కదా, మళ్ళా తిరిగి మొదటి వ్యక్తి దగ్గరికే వస్తుందన్నమాట. కానీ అతన్ని చూసే అవకాశం లేదు మొదటి వ్యక్తికి, ఎందుకు అతను ఇటువైపు తిరిగి నిలబడి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ చివరిగా అందుకున్న వ్యక్తి ఈ మొదటి వ్యక్తిని భుజం తట్టి అతని యొక్క అటెన్షన్ని గెయిన్ చేసి అతన్ని భుజం మీద తట్టి హెచ్చరిక చేసి, అయ్యా బాబు ఇదిగో ప్లీజ్ టేక్ ఇట్, ఈ గిఫ్ట్ అందుకో అని చెప్పి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. మొదటి వ్యక్తి అది అందుకున్న తర్వాత మొత్తం ఒక సర్కిల్ పూర్తయిందనమాట. అంటే ఎక్కడి నుంచి బయలుదేరిందో ఆ గిఫ్ట్ బాక్స్ అది తిరిగి మళ్ళా అక్కడికే వచ్చింది. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మా మిత్రుని అడిగాను, ఈ గేమ్ ద్వారా నువ్వు ఏమనుకున్నావు, ఏం అర్థం చేసుకున్నావు, ఈ గేమ్ ద్వారా నీకు ఏమర్థమయ్యింది అని అడిగాను అనమాట. ఆ మిత్రుడు థాట్ఫుల్గా సాలోచనగా తల ఊపాడు. అద్భుతంగా ఉంది ఈ గేమ్, చాలా చిన్న విషయమే అయినా కూడా దీని ద్వారా చాలా లోతైన అంశాలు నాకు అర్థమయ్యాయి అని చెప్పాడనమాట. అతను ఏం చెప్పాడంటే, ఈ గేమ్ ద్వారా నాకు ముఖ్యంగా ఒక అంశం తెలిసింది, మనం ఎవరి చేతికైతే గిఫ్ట్ బాక్స్ అనేది ఇచ్చామో అతని వంకనే చూస్తూ ఉన్నాం. దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, అతను చెప్తున్నానమాట, నాకు అర్థమైంది ఏమిటి అంటే మనం ఎవరికైతే సహాయం చేస్తామో ఆ వ్యక్తి వంకనే మనము చూస్తూ నిలబడిపోతాం. అతను మళ్ళీ మనకు సహాయం చేయాలని అతని వంకనే చూస్తూ ఉంటాం, మన ఏకాగ్రత మొత్తం అతని మీదే పెట్టాం. సో దీనివల్ల మనకు కాలం గడిచే కొద్దీ ఒక విధమైన నిరాశ ఏర్పడుతుంది, ఆ ఎదుటి వ్యక్తి మీద ఒక విధమైన అయిష్టత ఏర్పడుతుంది, అతని మీద మనకు నకారాత్మక ధోరణి అంటే నెగిటివ్ థాట్స్ అంటాం కదా, నెగిటివ్ థాట్స్ ఏర్పడతాయి. అరే ఇతనికి నేను సహాయం చేశాను, ఇతను నా వంక చూడటం లేదు, అటువైపు తిరిగిపోయాడు, నన్ను అసలు పట్టించుకోవటం లేదు అని ఈ విధమైన నెగిటివ్ థాట్స్ అనేవి మన మైండ్లో కలుగుతూ ఉంటాయి. ఇది నేను గమనించిన మొదటి అంశము. ఇక రెండవ అంశం, మనము చూస్తూ ఉండగానే మనకు తెలియకుండానే మనకు అదే గిఫ్ట్ బాక్స్ అనుకోని రీతిలో అనుకోని వ్యక్తి నుంచి అనుకోని విధంగా వచ్చి మన భుజాల్ని తట్టి మన చేతికి అందుతుంది. సో ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్ నాకు అందింది ఈ గేమ్ ద్వారా. నేను సరైన టయానికి వచ్చి నిన్ను కలవటం జరిగింది అని చెప్పచ్చు, లేదంటే ఒక విధమైన నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయాను నేను, ప్రపంచంలో మంచితనం అనేది లేదు, ఒకరికి సహాయం చేయటం అనేది వృధా అనేటటువంటి అభిప్రాయానికి ఇంచుమించు నేను వచ్చేసి ఉన్నాను. కానీ ఈ గేమ్ ద్వారా నీవు చాలా సున్నితంగా చక్కగా నాకు విషయాన్ని తెలిపావు. ఈ ప్రపంచం చాలా చిన్నది, వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్, మనం ఎవరికైతే సహాయం చేస్తామో అదే వ్యక్తి నుంచి మనకు సహాయం అందకపోయినంత మాత్రాన మనము నిరాశ నిస్పృహలో కూరుకుపోవలసిన పని లేదు. మనము ఊహించని విధంగా అనుకోని విధంగా మనకు వేరే వైపు నుంచి సహాయం లభిస్తుంది. సో ఇది నేను కనుక్కున్నాను అని చెప్పాడు. చూసారా, సో ఈ గేమ్ ద్వారా ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఇదేనండి. కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు కంపెనీ ఎంప్లాయీస్కి ఈ గేమ్ని ఆడించిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటేనండి, మనము ప్రపంచంని మనం చూసే దృష్టి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల మనల్ని నిరాశలో ముంచేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కటండి, మన విజయానికి ప్రధానంగా మనము ఎప్పటికప్పుడు మనల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సింది మన మనసునన్నమాట. మన మనసు చేసే మాయ అనే దాన్నించి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన విజయంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది మన మనసేనండి. మన మనసును మనం పాజిటివ్ థాట్స్తో నింపుకుంటే మనం విజయం సాధించటం అనేది సునాయాసంగా సాధ్యమవుతుంది. సో ఎదుటి వ్యక్తిని ఎప్పటికీ మనము పాజిటివ్ కోణంతోనే చూడాలి. ఎదుటి వ్యక్తిని ఎదుటి పరిస్థితుల్ని మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని సమాజాన్ని మనం బాగుండదండి. మన పని మనము సక్రమంగా చేసుకుంటూ మనకు అప్పచెప్పబడిన బాధ్యతను పూర్తిగా చేసుకుంటూ ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా మనం ఆశించిన రీతిలో ఏదైనా మనకు సహాయం అందితే దాన్ని మనము ఆనందంగా ఫీల్ అవ్వాలే తప్ప మనము ఒక ట్రాన్సాక్షన్ లాగా నేను సహాయం చేశాను కాబట్టి నాకు సహాయం కావాలి, అదే వ్యక్తి నుంచి నాకు సహాయం అందాలి అని మనం ఆశించకూడదు. అలాంటి సందర్భాల్లో అది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అవుతుందే తప్పనిచ్చి అది ఒక సహాయం కిందికి రాదు అనమాట. సో మనము చాలా కాలం క్రితం చిరంజీవి గారి సినిమా ఒకటి చూసాం కదా, అందులో కూడా ఒక బలమైన సందేశం చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో నేను సహాయం చేసినప్పుడు నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు అంటాడు చిరంజీవి ఆ సినిమాలో. సో చాలా బలంగా ఉందండి ఆ సినిమాలో ఈ సందేశం. దీనికి బదులుగా నాకు తిరిగి థ్యాంక్స్ చెప్పే బదులుగా నీవు ఇంకొక ముగ్గురు వ్యక్తులకు సహాయం చేయమంటాడు. సో ఈ భావన ఎంత అర్థవంతంగా ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. దీన్ని ఫిజిక్స్లో కూడా న్యూక్లియర్ ఫిషన్ అనేటటువంటి చాప్టర్స్లో మనం తెలుసుకున్నాం. అంటే ఒకటి ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే అతను మరొక ముగ్గురికి, ఆ ప్రతి ముగ్గురు మళ్ళా కూడా ఇంకొక ముగ్గురికి, ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా మంచితనంతో నిండిపోయే అవకాశం ఉంది. సో ఏ ఒక్కరూ కూడా మళ్ళీ తిరిగి ఎవరైతే సహాయం చేశారో ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి అనేటటువంటి కండిషన్ లేదు. సో అదేవిధంగా మనం కూడా సహాయం అనేది చేస్తూ ఉండాలండి. ఇది ఒక నిరంతర వాహిని, నిరంతర ప్రవాహం. దీనికోసం మనం ఏదో కష్టపడి మనము మనకున్నదంతా కూడా మనం పెట్టేసేసి మనల్ని పణంగా పెట్టి సాయం చేయాలని నేను కూడా అనట్లేదు. వీలైనంతలో, మీ పర్స్ పర్మిట్ చేసినంతలో, మీ శక్తి పర్మిట్ చేసినంతలో, మీ తీరిక వేళలో ఈ సమాజానికి మీరు మంచిని మాత్రమే చేయండి. ఎటువంటి పరిస్థితిలో కూడా మనము ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించే పని చేయవద్దు. సో దేశభక్తి అనేసి మనము ఇటీవల వింటుంటాం, దేశభక్తిని కూడా ఫ్యాషన్గా మార్చేశారండి. ఐ లవ్ మై ఇండియా అని చెప్పేసి పాటలు పాడటం, ఐ లవ్ మై ఇండియా అని వెహికల్ మీద స్టిక్కర్స్ వేసుకొని తిరగటం మంచిదే, దేశంను ప్రేమించవద్దు అని అనట్లేదు. కానీ నీ దేశాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? దానికి ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి బార్డర్స్లో సైనికుల్లాగా నేను పోరాడతాను అనేటటువంటి పెద్ద పని మనం చేయలేము. అదేవిధంగా మన శక్తికి మించిన పనులు మనము చేపట్టలేము. మన పరిమితిలో, మనకు చేతనైనంతలో మనము సాటి వ్యక్తికి సహాయం చేస్తూ వెళితే అదే దేశభక్తి అండి. దేశభక్తిలో భాగమే కదా అది. అదేవిధంగా ఒక చెత్త, ఒక మనము ఏదైనా చిప్స్ ప్యాకెట్ తింటాము, ఆ చిప్స్ ప్యాకెట్ తినేసిన తర్వాత ఆ ప్యాకెట్ని అలా నేల మీద పారేసే బదులు దాన్ని తీసుకెళ్ళి చెత్త బొట్టులో వేయటం, అది కూడా దేశసేవేనండి. చూడటానికి చాలా చిన్నగా కనిపించినా కూడా ఇలాంటి చిన్న చిన్న పనులే మన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయండి. సో కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? సాటి మనిషికి సహాయం చేయటం దగ్గర మొదలు పెట్టాం. సాటి మనిషికి సహాయం చేయటం, అతని నుంచి తిరిగి సహాయాన్ని ఆశించకపోవటం మొదటి స్టెప్. అదేవిధంగా మనము ఈ సహాయం చేయటం అనేది నిష్కామ కర్మగా చేయాలి. అంటే లెట్ దేర్ బి నో ఎక్స్పెక్టేషన్. చెప్తుంటారు కదా, చెట్టు ఏమి ఆశించి మనకి గాలిని నీడను కలపను ఇస్తుంది, అదేవిధంగా ఏం ఆశించి మేఘం మనకు వర్షాన్ని ఇస్తుంది, ఏం ఆశించి సూర్యుడు మనకు కాంతిని ఇస్తున్నాడు, ఏమి మనల్ని ఆశించి మన నుంచి ఆశించి నదులు నీరు ఇస్తున్నాయి. సో అదేవిధంగా మనం కూడా ఏమీ ఆశించకుండా మనకు చేతనైనంతలో, మనకు ఇబ్బంది కలగని రీతిలో, మన శక్తి పరిమితి చేసినంతలో ఎదుటి వారికి మనం సహాయం చేస్తూ వెళితే ఆ ఆనందం ఉండే అది అనుభవించి తీరాల్సిందే, కానీ అది మాటల్లో చెప్పేదానికి లేదు. సో ఈ విధంగా సహాయం అనేది ఒక ఉద్యమం లాగా ప్రతి మనిషి చేపట్టిన నాడు అప్పుడు మన దేశం ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాబట్టి మీరు చేయగలిగిన ఇంకో సహాయం, ఎవరైనా ఇలాంటి నెగటివ్ థాట్స్ వ్యక్తపరిచినప్పుడు కాస్త ఓపిక చేసుకొని ఈ చిన్న విషయాన్ని వాళ్ళతో చెప్తారు కదూ. ఇంకోటండి, ఈ సమాజానికి మనం ఏదైతే ఇస్తామో అది మనం తిరిగి పొందుతామండి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఆ ఎవరు చూశారులే అని చెప్పేసి ఒక చిన్న పని ఏదైనా సమాజానికి హాని కలిగించేది కావచ్చు, ఇబ్బంది కలిగించేది కావచ్చు, అది చేస్తే అది తిరిగి తిరిగి మళ్ళా మనకే వస్తుందండి. ఇది వినటానికి కాస్త చాదస్తంగా అనిపించిన వాస్తవం అండి. సో మనం రోడ్డు మీద వెళుతున్నాం, ఒక బండరాయి అడ్డుగా ఉంది, చిన్నది, ఎవరో టైర్కి అడ్డంగా పెట్టి వెళ్ళిపోయారు. దాన్ని తీసి అవతల పెట్టడం అనేది అవమానకరమా, ఏమన్నా మనకి ప్రెస్టేజ్ పోతుంది అంటారా? ఏమీ కాదండి. మన ఇందాక చెప్పాను కదా, మన శక్తి పరిమితి చేసినంతలో, మనకు ఇబ్బంది లేనంతలో ఇలాంటి చిన్న పనులు చేయటం వల్ల మనకే మంచి జరుగుతుందండి. ఎవరో పెట్టారులే రాయి అనేసి దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతే ఏమో, మన ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా నెక్స్ట్ చీకట్లో మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి అదే రాయి తగిలి కింద పడతాడేమో. సో సమాజానికి మన వంతుగా నిత్యము నిరంతరము మన చేతనైనంతలో మన పరిమితిలో మనము సహాయం చేస్తూ వెళ్ళాలి. ఇది నాకు కలిగిన ఊహ అండి. ఈ ఊహని ఈ దీపావళి సందర్భంగా మీతో పంచుకోవాలి అని అనుకున్నాను. మరి మీ కామెంట్స్ లేక మీ అభిప్రాయాలు నాతో పంచుకుంటారు కదూ. మనం రెండవ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమం. నేను మీ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్.
మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నేను మీ భాస్కర యోగి. మై ఇండ్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం. వర్తమాన భారతం పేరుతో ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు మనం కలుసుకుందాం. భారతదేశ రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక విషయాలపై విశ్లేషించే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. సత్యం భారతీయ ఆత్మ, అది మన న్యూస్లో ఉందా, యూస్లో ఉందా? జరుగుతున్న భారతంలో జనం గొంతు ఏంటి? అదే మీ భాస్కర యోగి చెప్పే వర్తమాన భారతం.
నమస్కారం, నేను మీ సప్తగిరి. నిజం చెప్పులు తొడుక్కునేలోపు అబద్ధం లోకాన్ని చుట్టేస్తుందన్నది నానుడి. ఈ నానుడి సృష్టించిన వాళ్లు దాన్ని అనుభవపూర్వకంగా చూశారో లేదో తెలియదు, కానీ మనం మాత్రం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ అబద్ధం ప్రపంచాన్నే చుట్టేసి వస్తున్న సోషల్ మీడియా తీరు ఇప్పుడు గమనిస్తున్నాం. అయితే మనం ఇప్పటి నుంచి అలాంటి ఆటలు సాగనివ్వకుండా చూద్దాం. ఎందుకంటే మన మై ఎండ్ మీడియాలో వారానికోసారి ఈ తప్పుడు వార్తల గురించి చర్చించుకుందాం, వాటి భరతం పడదాం, ఫేక్ న్యూస్ కు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేద్దాం, వాస్తవమైన విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయడం అలవాటు చేసుకుందాం, సెన్సేషనలిజాన్ని పక్కన పడిద్దాం. ఇప్పటి నుంచి సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, అది నిజమా కాదా నిర్ధారించుకుందాం. ఎవరికి వారు ట్రూత్ వారియర్స్ గా తయారవుదాం. నిజమైన పోస్టులను మాత్రమే ఫార్వర్డ్ చేద్దాం, వాస్తవమైన సమాచారాన్ని ఇతరులకు చేరవేద్దాం. మరి మీరు రెడీయా? వారానికి ఒకే రోజు ఒక్క అరగంట టైం తప్పుడు వార్తల వ్యాప్తిని నిరోధిద్దాం. ట్రూత్ మీటర్ పేరుతో ఇక నుంచి తప్పుడు వార్తల గురించి ప్రతి ఆదివారం డిస్కస్ చేద్దాం మై ఇండ్ మీడియాలో. ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు మీ సప్తగిరితో ట్రూత్ మీటర్.
హలో అండ్ నమస్తే అందరికి, నేను మీ మేఘనా భరద్వాజ్ రంగరాజు అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ ఫర్ ద షో రాగం విత్ మేఘం. And this time we're back with bigger guests, greater entertainment and a whole lot of new exciting fun rounds. So inkendu clate, let's just tune into Mind Media every Sunday 6 p.m. to 7 p.m. for Ragam with Megham.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. విజయం మీదే కార్యక్రమంలో మీ అందరికీ తిరిగి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్. ఇవాల్టి 2వ భాగంలో విజయం మీదేలో విజయానికి ముఖ్యమైన 3 సూత్రాలు మనము తెలుసుకుందాం. సాధారణంగా విజయం అనగానే అందరూ కూడా వృత్తిలో విజయం అని మాత్రమే అనుకుంటారండి. అంటే విద్యార్థి అయితే చక్కగా మార్క్స్ తెచ్చుకోవటం, ర్యాంక్ తెచ్చుకోవటం, అదేవిధంగా ఒక గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఉద్యోగం తెచ్చుకోవటం, ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకోవటం, ఆ తర్వాత మంచి శాలరీ తెచ్చుకోవటం, ఇవి మాత్రమే విజయాలు అనేటటువంటి పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు. అవన్నీ కూడా విజయాలే కాదనను, కానీ విజయానికి ఇంకొక 3 ప్రధానమైన మూల స్తంభాలు ఉన్నాయండి. ఈ ప్రధానమైన మిగతా 3 స్తంభాలు కలిపితేనే ఈ 4వ విజయం అర్థవంతమవుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక విద్యార్థి ఉన్నాడు, పరీక్ష హాల్లో కూర్చున్నాడు, పరీక్ష పేపర్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ అందుకున్నాడు, ఇక ఆన్సర్ షీట్ మీద ఆన్సర్ రాయటమే తరువాయి. కానీ అతనికి ఒకటే ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర ఆపుకోలేకపోతున్నాడు. క్రమంగా తూగొస్తుంది, మైండ్లో ఉన్నటువంటి ఆన్సర్లన్నీ ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రశ్నలన్నీ కూడా చాలా సులభమైనవి. అతను చక్కగా చదువుకొని బాగా ప్రిపేర్ అయి సిద్ధంగా ఉన్నటువంటి క్వశ్చన్లే, సునాయాసంగా రాయగలిగిన ప్రశ్నలే అన్నీ కూడా. కానీ అతని పెన్ను ముందుకు సాగటం లేదు. ఒక విధమైన మైకం అతనికి తెలియకుండానే అతడు నిద్రలోకి జారుకున్నాడు. చూసారా ఒక విలువైన పరీక్ష సమయం ఎలా వృధా అయిపోయిందో? దీనికి కారణం ఏమిటి అనేది విశ్లేషణ చేస్తే, అతడు సంవత్సరమంతా సరిగ్గా చదువుకోక సరిగ్గా ఒకటి రెండు రోజుల ముందు రాత్రింబవళ్ళు బట్టి పట్టి రాత్రి పగలు నిద్ర అనేది ఎరగక టీలు గట్ర తాగుతూ చదవటం వల్ల అతను తీరా పరీక్ష టైంలో నిద్రను ఆపుకోలేకపోయాడు. చూసారా, అంటే ఇక్కడ అతని ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ని అతడి పర్సనల్ లైఫ్ స్టైల్ అఫెక్ట్ చేసింది. ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళాడు, చాలా పెద్ద కాంట్రాక్ట్ ఒక ఫారిన్ డెలిగేట్స్ తోటి డీల్ చేయాలి. కానీ అతనికి తీరా ఆ కాంట్రాక్ట్ సంబంధించిన క్లయింట్తో మాట్లాడేదానికి కూర్చున్నప్పుడు అతని మైండ్ నిండా ఒకటే ఆలోచనలు. ఇంట్లో ఘర్షణ పడి వచ్చాడు తన భార్యతో, ఆమె అన్న సూటిపోటి మాటలు, ఆ దెబ్బలాడిన సందర్భం, ఆ మాటలు, ఆ గాయాలు అతని మనసులో పదే పదే గుర్తొస్తున్నాయి. తన వృత్తి మీద ఏకాగ్రత చూపలేకపోతున్నాడు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తి తన బిజినెస్ కాంట్రాక్ట్కు సంబంధించి ఒక ఆఫీస్కి వెళ్ళాడు. ఆ ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్లో సీనియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఇతని క్యూలో నిలబెట్టారు. ఆయన కలవాలి ఆ సీనియర్ ఆఫీసర్ని అంటే ఈయన క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఆయన చాలా బిజీ పర్సన్. ఆ విధంగా సుమారు 4-5 గంటల తర్వాత ఇతనికి అపాయింట్మెంట్ దొరికింది. ఆ బిజినెస్ కాంట్రాక్ట్కి సంబంధించి ఆ వ్యక్తిని కలవగలిగాడు. ఆ తర్వాత డీలింగ్ అయ్యింది. కానీ ఇక్కడ విలువైన సమయం 4 గంటలు వృధా అయింది. తీరా ఆ ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, రోజు తన వీధిలోనే కనిపిస్తూ ఉంటాడు అతనికి. కానీ కేవలం ముఖ పరిచయమే తప్పనిచ్చి అతనితోటి పరిచయం కానీ అతను ఎక్కడ పనిచేస్తున్నాడు ఏమి అనే వివరం కానీ ఇతనికి తెలియదు. సో దీనివల్ల ఇలా ఇక్కడ నేను 3 విషయాలు ప్రస్తావించానండి, ఒకసారి మళ్ళా నేను రివైజ్ చేస్తాను. మొదటి అంశం, సంవత్సరమంతా చదువుకోకుండా సంవత్సరం చివరిలో మాత్రమే చదువుకొని అప్పటికప్పుడు పరీక్ష రాయాలి అని అనుకునేటటువంటి విద్యార్థి మొదటి. రెండవది, ఇంట్లో ఘర్షణపూరితమైన వాతావరణం వల్ల వ్యక్తిగత ఘర్షణల కారణంగా ఇంటిలో కుటుంబ జీవితంలోని ఘర్షణల కారణంగా ప్రొఫెషనల్ లైఫ్ అఫెక్ట్ అవుతుంది. రెండవ ఉదాహరణ. 3వ ఉదాహరణ, సామాజిక సంబంధాలు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల వృత్తిరీత్యా ఇబ్బందులు. అంటే 3 ప్రధానాంశాలు మనం చెప్పుకున్నాం. సో సక్సెస్ అనేది కేవలం వృత్తిలో మాత్రమే కాదండి, సక్సెస్ని ప్రభావితం చేసే మిగతా 3 అంశాలు చాలా ముఖ్యమైనవి 3 ఉన్నాయి. అవి వరుసగా ఏమిటి అంటే, సక్సెస్ విత్ సెల్ఫ్ అండి, అది ఏంటి అనేది మనం చెప్పుకుందాం. 2వది, సక్సెస్ విత్ ఫ్యామిలీ. 3వది, సక్సెస్ విత్ సొసైటీ. ఈ 3 అంశాలు మీరు సక్రమంగా మెయింటైన్ చేయగలిగితే సక్సెస్ ఇన్ ప్రొఫెషన్ అనేది నల్లేరు మీద బండి నడకలాగా సాగిపోతుంది. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం 90-60-30. అదేంటండి, ఏదో 3 అంశాలు చెప్తాము అని చెప్పేసి 3 సంఖ్యలు చెప్పేశారు అంటున్నారా? వినండి, చెప్తాను. మనం మాట్లాడుకోబోయే అంశం 90-60-30, అంటే 90-60-30. ఏంటండి ఏమైనా కోడ్ నెంబర్స్ అంటారా? ఈ కోడ్ నెంబర్స్ మీ యొక్క పర్సనల్ సక్సెస్కు సంబంధించినవండి. అదేవిధంగా మీ సక్సెస్ విత్ ఫ్యామిలీకి కూడా వర్తిస్తాయి. అది ఏంటో చెప్తాను. సో మొదటిది మనం ఈ 90-60-30 చెప్పుకోబోయే ముందు సక్సెస్ విత్ సెల్ఫ్ గురించి నేను బ్రీఫ్గా చెప్తానండి. సక్సెస్ విత్ సెల్ఫ్ అంటే ఏంటంటే, సాధారణంగా మనము మన జీవితాన్ని మన అధీనంలో ఉంచుకోగలిగిన రోజు మన జీవితం మొత్తం విజయానికి బాట వేసినట్టే అవుతుందండి. అది ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్, అది కూడా కన్సిస్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎందుకంటే అండి, జీవితం అనేది ఒక ఆట కాదు. జీవితం అనేది ఆడుతూ పాడుతూ మనం జీవించాలనే, కానీ ముఖ్యమైన అంశం జీవితాన్ని ఆటలాగా తీసుకోకూడదు. నేను చెప్పే మాటలు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదా, మళ్ళా చెప్తాను. జీవితాన్ని ఆడుతూ పాడుతూ మనము సక్రమంగా గడుపుతూ వెళ్ళాలి, కానీ జీవితం ఆట కాదట్టి. ఎలాగా అంటారా, ఒక విద్యార్థి ఉన్నాడు, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆటలాగా తీసుకుంటే తాను కోరుకున్న విధంగా మార్క్స్ తెచ్చుకోగలడా? లేదు కదా. కానీ ఆడుతూ పాడుతూ తన చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, అంతేగాని ఆటపాటలతోనే గడిపేయకూడదు. అదండి నేను చెప్తున్నది. ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా, ఆనందంగా, సంపూర్ణమైన మానసిక శాంతితో తన చదువు మీద తను ఏకాగ్రత చూపితే ఈజీగా తను కోరుకున్న పర్సంటేజ్ పొందగలడు. అదేవిధంగా ఉద్యోగం తెచ్చుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకొని జీవితంలో పిల్లలతో స్థిరపడేలాగా చేయాలన్నా, సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకున్నా, దేనికైనా సరే జీవితంలో ఏది కూడా ఆషామాషి కాదు. ప్రతి ఒక్కటి ఛాలెంజ్తో కూడి ఉన్నదేనండి. కేవలం ఆట పాటలతో, వృధా పని పాటలతో సమయాన్ని గడిపేస్తే జీవితంలో ఎదురయ్యే అసలైన ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బిక్కమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం డిసిప్లిన్డ్గానే ఉంటూ కన్సిస్టెంట్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవటమే సక్సెస్ విత్ సెల్ఫ్ అండి. మన లక్ష్యాలు ఏంటి, మన కెరియర్ ఏంటి, మన కెరియర్ గోల్స్ ఏంటి, దానికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు మనల్ని మనము టార్గెట్ ఓరియంటెడ్గా ఉంచుకోవటం ఒక కళ, ఇది సక్సెస్ విత్ సెల్ఫ్ అండి. దీనికి సంబంధించి ఒక చిన్న కొటేషన్ చెప్తానండి. డిసిప్లిన్ అనేది పెయిన్ఫుల్ అండి, అది కూడా నేనే చెప్తున్నాను. అంటే డిసిప్లిన్డ్గా ఉండటం అనేది చాలా ఇబ్బంది కలిగించేది, నొప్పి కలిగించేది, బాధ కలిగించేది. అంటే పొద్దున్నే నిద్ర లేయటం, ఇవాళ రేపట్లో చూస్తూ ఉన్నాం పిల్లలు 10 గంటలకు 11 గంటలకు కూడా లేస్తున్నారు. ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు, ఇది యాక్సెప్టబుల్ కాదండి. పొద్దున్నే 5 గంటలకు లేచే అలవాటు ఉండేవాళ్ళు 5 AM క్లబ్ అని ఒక చక్కటి పుస్తకం ఉందండి, వీలైతే చదవండి. 5 గంటలకు లేచి తమ జీవితాన్ని చక్కదిద్దుకోవటం మొదలుపెట్టడం ఫస్ట్ చేయాల్సిన పని అండి. ఇది సక్సెస్ విత్ సెల్ఫ్ కిందికి వస్తుంది. ఇందాక చెప్పాను కదా డిసిప్లిన్ అనేది పెయిన్ఫుల్ అని. పొద్దున్నే 5 గంటలకల్లా అలారం పెట్టుకొని లేయటం అనేది అబ్బా హాయిగా పడుకోకుండా ఏంట్రా బాబు ఈ బాధ అని అప్పుడు బాధగానే అనిపిస్తుంది. కానీ ఈ తాత్కాలికమైన బాధ వల్ల భవిష్యత్తు మొత్తము ఆనందంగా హాయిగా ఉంటుందండి. సో డిసిప్లిన్ వల్ల కలిగే బాధ ఒక చిన్న సూది మనతో అలా లైట్గా ప్రిక్ చేసినట్టుగా ఉంటే, డిసిప్లిన్ లేకపోవటం వల్ల భవిష్యత్తులో కలిగే బాధ కొన్ని టన్నుల కొద్దీ ఉన్న బండరాళ్ళు నెత్తిన పడితే ఎంత భారంగా ఉంటుందో అంత భారంగా ఉంటుందండి. కాబట్టి డిసిప్లిన్ వల్ల కలిగే బాధను సహించటం నేర్చుకుంటే జీవితం ఇచ్చే ఆనందాన్ని అనుభవించే యోగ్యత వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్న ఒక ప్రధానమైన అంశం అండి. సక్సెస్ విత్ సెల్ఫ్ అనేది అత్యంత ముఖ్యమైన విషయము. ఇందాక ఆ విద్యార్థి విషయంలో చూసాం కదా, ఎగ్జామ్ హాల్లో నిద్రపోయాడు. ఏంటి కారణం? చదువుకోవలసిన టైంలో చదువుకోకుండా సంవత్సరం అంతా వృధా చేసి తీరా ఒకటి రెండు రోజుల్లో ఆ చదువును మొత్తము అతను ఆ రాబట్టాలి అనే ప్రయత్నం చేయటం వల్ల అతను తనను తాను స్ట్రెయిన్ చేసుకున్నాడు, స్ట్రెయిన్కి గురయ్యాడు, ఒత్తిడికి గురయ్యాడు. ఆ కారణంగా అతను ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎగ్జామ్ హాల్లో నిద్రపోయాడు. సో దీనివల్ల కలిగే బాధ టన్నుల కొద్దీ ఉంటుంది కదండి. సో కాబట్టి డిసిప్లిన్ వల్ల కలిగే బాధ కొన్ని గ్రాములు ఉంటే, డిసిప్లిన్ లేకపోవటం వల్ల కలిగే బాధలు కొన్ని టన్నుల కొద్దీ ఉంటాయి. కాబట్టి సక్సెస్ విత్ సెల్ఫ్ అనేది ఎంతో ముఖ్యమండి. ఇక ఇందాక చెప్పాను కదా 90-60-30 అనేది, ఇది ప్రధానంగా ఇప్పటి యువతరాన్ని వేధిస్తున్నటువంటి, యువతరాన్నే కాదండి పెద్దవాళ్ళని కూడా వేధిస్తున్న ఒక సమస్య. అది ఏంటి? ఎక్కువ నాంచకుండా చెప్పేస్తాను. సెల్ ఫోన్ అడిక్షన్ అండి. ఇది చూడటానికి చాలా చిన్న సమస్యలాగా అనిపించినా కూడా చాలా పెద్ద సమస్యగా రూపాంతరం చెందుతోంది అని అనేక మంది సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు. సెల్ ఫోన్ అనేది మన కంట్రోల్లో ఉండాలండి, మనం సెల్ ఫోన్ కంట్రోల్లో ఉండకూడదు. దీనికి సంబంధించి ఈ 90-60-30 ప్రిన్సిపల్ని మీరు పాటించి చూడండి. ఈ 90-60-30 అనేది టైం అండి, నేను చెప్తున్నది నిమిషాలు. 90 నిమిషాలు, 60 నిమిషాలు, 30 నిమిషాలు. ఏంటి ఈ 90-60-30 ప్రిన్సిపల్ అంటే, మీరు ఉదయం నిద్ర లేచేదానికి మాత్రమే అలారం కోసం సెల్ ఫోన్ వాడండి. ఆ సెల్ ఫోన్ లేకుండా మామూలు అలారం ఉంటే మరీ మంచిది. ఇకపోతే నిద్ర లేచారు, ఎన్నింటికి లేయాలి అని చెప్పుకున్నాం, 5 గంటలకి కదా, 5 ఇంటికి లేచారు. లేచిన తర్వాత 6:30 దాకా సెల్ ఫోన్ తాకవద్దండి. డోంట్ టచ్ యువర్ సెల్ ఫోన్ ఫర్ 90 మినిట్స్ ద మొమెంట్ యు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న లేచిన తర్వాత 90 నిమిషాల సేపు, అంటే 1 గంట 30 నిమిషాల పాటు మీరు సెల్ ఫోన్ అస్సలు తాకవద్దు. ఎంత టైం కలిసి వస్తుందో గమనించండి ఒకసారి. ఆ 90 నిమిషాల సమయాన్ని మీ ఫిజికల్ ఫిట్నెస్కి ఉపయోగించుకోండి. సో కాలకృత్యాలు తీర్చుకోవటం అయితే ఏమి, అదేవిధంగా వాకింగ్ కావచ్చు, బ్రిస్క్ వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇతరత్ర ఎక్సర్సైజెస్, సైక్లింగ్, స్విమ్మింగ్, మీకు ఏది అనుకూలమైతే అది. అదేవిధంగా కాలకృత్యాలు, ఎక్సర్సైజెస్ కనీసం 15 నిమిషాలు లేదా 1/2 గంట పాటు చక్కటి మోటివేషనల్ బుక్స్, ఇన్స్పిరేషనల్ ఆడియోస్ వినడం మీరు అలవాటు చేసుకుంటే ఆ 90 నిమిషాలు మీ జీవితానికి రాచబాట వేస్తుందండి. సో మీరు ఉదయం లేచిన తర్వాత మీకు మీరే ఒక నిర్ణయం తీసుకోండి, మొదటి 90 నిమిషాలు నావి. సో ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఉదయాన్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నది మీరే. సో అఫీషియల్ కాల్స్ కావచ్చు, క్లయింట్స్ నుంచి ఫోన్స్ మెసేజెస్ కావచ్చు, ఇతరత్ర ఆఫీస్ వ్యవహారాలు ఏవి ఉండవు కదా. చక్కగా ఆ 90 నిమిషాలు మీతో మీరే, మీకై మీరే, మీకోసం మీరే వెచ్చించండి. ఇది 90. నెక్స్ట్ది ఏంటండి 60. ఇది కూడా 60 నిమిషాలండి. ఈ 60 మినిట్స్ ఏంటి అంటే, మీరు మీ వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట సేపు ఫోన్ తాకవద్దండి. అంటే ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమే కదండి అంటారా, మీ ఆఫీస్ వ్యవహారాలు అయ్యాక మీరు ఆఫీస్ వ్యవహారాలని ఒక గదిలో కూర్చొని చేస్తారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ గదే మీ ఆఫీసు. ఆ ఆఫీస్ గది నుంచి మీరు మీ ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీతో గడపటానికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు సెల్ ఫోన్ తాకవద్దు. సెల్ ఫోన్ అనేది ఏంటో అసలు నాకు తెలియదు అన్నట్టుగా ఉండండి. 90 నిమిషాలు నిద్ర లేస్తానే ఫోన్ పట్టుకోవద్దు. ఆఫీస్ నుంచి, వర్క్ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత 60 నిమిషాల పాటు మీ పూర్తి సమయాన్ని మీ శ్రీమతికి, మీ పిల్లల కోసం, మీ తమ్ముడు, మీ చెల్లెలు, అమ్మ, నాన్న, ఇలా కుటుంబ సభ్యులతో వెచ్చించడానికి గడపండి. ఇది సక్సెస్ ఫర్ ఫ్యామిలీ, సక్సెస్ విత్ ఫ్యామిలీకి దారితీస్తుందండి. మీ కుటుంబ సభ్యులు మీతో గడుపుతున్న ఆ సమయం ఎంతో విలువైనది. పూర్తి సమయం వాళ్లతో వెచ్చించండి. సెల్ ఫోన్ స్క్రీన్ వంక చూస్తూ, దాన్ని బటన్స్ ప్రెస్ చేసుకుంటూ, మెసేజ్లు పంపిస్తూ, ఇంట్లో వాళ్ళతో కలిసి కలవక, మాట్లాడి మాట్లాడక, వీలైతే విసుక్కుంటూ, ఎంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీకు మీరే సృష్టించుకుంటున్నారో చూడండి. సో వర్క్ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత అంతసేపు కుటుంబానికి దూరంగా ఉన్నారు కదా, ఒక 60 నిమిషాలు పూర్తి సమయం మీ కుటుంబం కోసం కేటాయించండి. ఇది 2వ సూత్రం. ఇక చివరిది 30, ఇది కూడా నిమిషాలేనండి. 90, 60 అయ్యాయి, ఇప్పుడు 30 అంటే 30 నిమిషాలు. ఇది పడుకునే ముందండి. మీరు మీ బెడ్రూమ్లోకి సెల్ ఫోన్ అసలు తీసుకుపోవద్దు, ఇది ప్రధాన సూత్రం. పడుకోవడానికి ముందు ఒక 30 నిమిషాల పాటు సెల్ ఫోన్ అసలు చూడవద్దు. ఇది ఏంటి అంటేనండి, దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. సెల్ ఫోన్ నుంచి వెలువడే కిరణాలని బ్లూ రేస్ అంటారండి. ఈ బ్లూ రేస్ని మన రెటీనా పగటి పూటలాగా భ్రమపడుతుంది. సో కాబట్టి ఈ బ్లూ రేస్ కంటి మీద పడినంతసేపు రెటీనా ఇంకా అది పగలేనేమో అనేటటువంటి భ్రమలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మన బయోలాజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుందండి. మనము గడియారాలు కనిపెట్టని కాలంలో కూడా మన శరీరంలో ఆటోమేటిక్గా బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏ వేళకి మనం నిద్రపోవాలి, ఏ వేళకి ఆహారం తీసుకోవాలి, ఇలా అన్నీ కూడా ఒక నియమితమైన పద్ధతిలో, గుండె ఎన్ని ఎంతసేపు కొట్టుకోవాలి, లబ్ డబ్ అనేసి ఎన్నిసార్లు కొట్టుకోవాలి, నాడీ స్పందన ఎన్నిసార్లు స్పందించాలి, ఈ విధంగా ప్రతిదీ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడి ఉందండి. మన శరీరంలో అద్భుతమైన బయోలాజికల్ క్లాక్ అనేది ఉంది. ఈ బయోలాజికల్ క్లాక్కి వ్యతిరేకంగా మనము మన ఆహారపుట అలవాట్లు, నిద్రపోయి లేచే అలవాట్లు మనం చేసుకుంటూ వెళ్ళటం వల్ల అసిడిటీ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అదేవిధంగా డయాబెటీస్ కావచ్చు, ఇలా విచిత్రమైన వ్యాధులు ప్రబలిపోవటానికి, మానసిక వ్యాధులు ప్రబలిపోవటానికి ప్రధాన కారణం మనం మన బయోలాజికల్ క్లాక్కి భిన్నంగా లైఫ్ స్టైల్ని మలచుకోవటం. ఇక ఈ 30 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పాను కదా, పడుకోవటానికి ముందు చివరి నిమిషం వరకు కూడా సెల్ ఫోనే చూస్తూ పడక మీద అలాగే పడుకొని సెల్ ఫోన్ చూస్తూ నిద్రపోయే వ్యక్తుల్లో అధిక భాగం ఇన్సామ్నియా అనే వ్యాధికి గురి అవుతున్నారండి. ఇన్సామ్నియా అంటే నిద్ర లేమి. ఒకవేళ నిద్ర అనేది పట్టదండి సరిగా, అథవా నిద్ర పట్టినా కూడా కలత నిద్ర పడుతూ ఉందట ప్రస్తుతం జనరేషన్లో. ఈ కలత నిద్రలో నైట్ మేర్స్, పీడ కలలు, అదేవిధంగా ఒక విధమైనటువంటి అనిశ్చితి, అయోమయం, అశాంతి, ఇలాంటి వాటన్నిటికీ కూడా కారణం చివరి నిమిషం వరకు కూడా, పడుకోనేదానికి ముందు చివరి నిమిషం వరకు కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉండటమేనట. కాబట్టి మీరు సెల్ ఫోన్ అనేది పడుకోవడానికి ముందు ఒక 30 నిమిషాల సేపు అస్సలు చూడవద్దు. సో ఈ 90, 60, 30 ఈ సూత్రాన్ని మీరు పాటించి మీ జీవితంలో గొప్ప పర్సనల్ సక్సెస్, సక్సెస్ విత్ ఫ్యామిలీ కూడా పొందటానికి ఒక మొదటి స్టెప్ వేసుకున్న వాళ్ళు అవుతారండి. సో వింటూనే ఉండండి విజయం మీదే. నేను మీ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్. భారతీయ కాలమాన ప్రకారం ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30 మనం కలుద్దాం. తిరిగి వచ్చే శుక్రవారం ఇంకా చక్కటి అంశాలతో మనం కలుద్దాము. వింటూనే ఉండండి, నేను మీ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్. సెలవు తీసుకున్నా మరి.
డిస్క్లైమర్,
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.